ప్రేమ స్వరూపులారా.
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్ముల చెంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ సాయి భగవానుడి నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయిప్రసాద్. ఈనాటి మన కార్యక్రమంలో శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారు జ్ఞానకాంతి మకర సంక్రాంతి అన్న అంశంపై అందిస్తున్న ప్రత్యేక ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. దీన్ని పెద్ద పండగ అంటాం. ఎంత పెద్ద పండగైనా మనం కుటుంబ సభ్యులందరితో కలిసి దైవ చింతనతో భగవన్నామస్మరణతో ఉన్నదేదో నలుగురం పంచుకుని ఆ పూట నాలుగు మంచి మాటలు చెప్పుకుని మనం నవ్వుతూ మన చుట్టూ ఉన్నవాళ్ళని నవ్విస్తూ ఆనందంగా జరుపుకుంటే ప్రతి పండగ పెద్ద పండగేనండి. ఇక ఆ మాటకొస్తే సంక్రాంతి అనగానే మనందరి ముఖాల్లో కూడా ఒక అందమైన కాంతి ఉద్భవిస్తుంది. సంక్రాంతి అనగానే కేవలం ఇదేదో రైతులకు సంబంధించిన పండుగ, పంట చేతికి అందే ఒక శుభ సమయం, వాళ్లందరూ ఎంతో ఆహ్లాదంగా వేడుకగా జరుపుకునే పండుగ అనుకుంటారు. గాని తరచి తరచి చూస్తే మనం జరుపుకునే ప్రతి పర్వదినానికి భారతీయులమైన మనం మన సనాతన సంస్కృతి పరంగా ఎన్నో పర్వదినాలు, వేడుకలు, సంబరాలు, ఇంకా చెప్పాలంటే సంబురాలు ఎన్నో జరుపుకుంటూ ఉంటాం. ప్రతి పండక్కి కూడా ఒక సాంఘికపరమైన నేపథ్యం, ఒక వైజ్ఞానికపరమైన నేపథ్యం, ఆధ్యాత్మికపరమైన నేపథ్యం ప్రతిదానికి ఉంటుందండి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అన్నారు పెద్దలు. మనిషి పుడుతూనే మూడు రుణాలతో పుడతాడటండి. ఒకటి పితృరుణం, ఋషి రుణం, దైవరుణం మూడోది. ఈ మూడు రుణాలు కూడా తీర్చుకుని మళ్లీ ఈ శరీరాన్ని మనం ఈ భూమి మీద నుండి వెళ్లిపోయేలా చెయ్యాలి. ఇందులో ముఖ్యంగా ఈ పర్వదినాల విషయానికి వచ్చేసరికి ప్రతి పర్వదినం వెనుక ఉన్న ఆ విశేషమైన నేపథ్యం అన్ని రకాలుగా అన్ని దృక్కోణాల్లోని, అంటే ఇన్ ఆల్ డైమెన్షన్స్ మనం తెలుసుకున్నట్లయితే తెలుసుకుని మనం తెలుసుకోవడమే కాకుండా మన తదుపరి తరాలకి కూడా మన పిల్లలకి కూడా నేర్పించి వాళ్లు కూడా అనుసరించేలాగా ఆ ఆచార వ్యవహారాల వెనుక ఉన్న ఆంతర్యం గ్రహించేలాగా చేస్తే అది మనం నిజంగా ఋషి రుణం తీర్చుకున్న వాళ్లం అవుతాం అని మనకి శాస్త్రం చెబుతుంది. ఇక మన పర్వదినాల విషయాలకొస్తే ప్రతిరోజూ పండగే, ప్రతిరోజూ వేడుకే, ఏదో ఒకటి. మనం కొంతమంది మహానుభావులు రాసిన పుస్తకాలు తరచి చూస్తే ఉదాహరణకి ఆంధ్ర శేషగిరిరావు గారు అనే ఆయన గొప్ప పరిశోధన చేసి ప్రతి చైత్రం మొదలుకొని చిట్ట చివరి మాసం వరకు ప్రతిరోజుకి ప్రతి తిథికి ఒక్కొక్క పర్వదినాన్ని అనేక రకాలుగా పరిశోధన చేసి రాశారు. అలాంటి వాళ్లవి పరిశీలిస్తే మనం ప్రతిరోజుకి ఉన్న ఆ వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని, విశేషాన్ని మిగిలిన వాటితో పోల్చి ఆ కాలంలో ఏం చేయాలి, ఆ రోజు మనం ఏ వ్రతాన్ని ఆచరించాలి, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం. అందుకే స్వామి పదే పదే మన ప్రాచీన సంస్కృతి ఔన్నత్యం గురించి, అంతటి గొప్ప బలవంతులమై ఉండే కూడా ఏనుగు తన బలమెట్టులెరుగదో అట్టు లైనారు భారతీయులు నేడు అని ఎంతో కొంత ఒక రకమైన వేదన తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే భారతీయులమయ్యుండి మన పర్వదినాల తాలూకా సారాంశాన్ని గ్రహించకుండా ఏదో పై పైన అంటే ఒక సర్ఫేస్ లెవెల్లో వాటిని చూసి అంత మాత్రమే మనం వాటిని జరుపుకోవడం అంటే అది ఎంతమాత్రం ఋషి రుణం తీర్చిన వాళ్ళం కాదండి. కనుక ఈరోజు మనం ఈ సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు మకర సంక్రాంతి విశేషమేమిటి, దీనికి ఉన్న అనేకమైన దృక్కోణాలేమిటి, దీన్ని పెద్ద పండుగని ఎందుకంటారు, ఏదో భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు రోజుల పాటు చేసుకుంటున్నారు కనుక అంటారా, ఇవన్నీ ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. మనం ఈ విషయంలోకి వెళ్లే ముందు ఒకసారి స్వామి సంక్రాంతికి సంబంధించి ఒక అద్భుతమైన పద్యం చెప్పారు, అది మనం విందామండి.
దినకరుడు శాంతుడైతోచే, దినకరుడు శాంతుడైతోచే, దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు వచ్చే, పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలను ఊడ్చు కాపులు గొంతులెత్తి పదములను పాడతొడగుదురు, జనపచేలకు ముత్యాల సరులు కూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పూల మొహము అల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి, సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే, సరసురాలైన పుష్య మాసంబు వచ్చే.
విన్నారు కదండి ఎంత చక్కటి పద్యమో, కళ్లకు కట్టినట్టుగా ఒక పల్లెటూరులో ఈ సంక్రాంతి వేడుకల్ని ఎంత ఆహ్లాదభరితంగా చేసుకుంటారో స్వామి మనకి బొమ్మ కట్టించి ఒక పద్యంలో దాన్ని మలచి అందంగా మనకి అందించారు. ఇక మన విషయంలోకొస్తే సంక్రమణం అంటున్నాం, సంక్రాంతి అంటున్నాం, సంక్రాంతితో ఉత్తరాయణ కాల ప్రవేశం అంటున్నాం. అసలు ఇవన్నిటికీ ఏమైనా సమన్వయం ఉందా, ఒకదానితో ఒకటి అనుసంధానం ఉందా, లేక కేవలం దేనికది విడిగానా అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. సంక్రమణం అనే పదం గురించి ఒకసారి మనం దానిమీద దృష్టి సారిస్తే, సంక్రమణము అంటే ఒకదాని నుండి మరొక దానిలోకి ప్రవేశించడం, ఒకదాని నుండి మరొక దానిలోకి మార్పు. ఏం మార్పు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి 12 రాశులు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఇలా మొదలుకొని చిట్ట చివరి మీనరాశి వరకు 12 రాశులు. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. మేషంలోకి ప్రవేశించినప్పుడు మేష సంక్రమణం అంటే మేష సంక్రాంతి, సమ్యక్ క్రాంతి, క్రాంతి అంటే మార్పు, ఆ జరిగే మార్పు ఏదైతే ఉంటుందో దాన్నే సంక్రమణము అంటారు. కాబట్టి మేషంలో ప్రవేశిస్తే మేష సంక్రమణం, వృషభంలో ప్రవేశిస్తే వృషభ సంక్రమణం, మిథునంలోకైతే మిథున సంక్రమణం, ఇలాగనమాట. అయితే వీటిలో అన్ని సంక్రమణలు సరిసమానమైన ప్రాధాన్యం కలిగి ఉన్నవి కాదు. అందుకనే మనం కొన్నింటిని మాత్రమే విశేషంగా జరుపుకుంటూ ఉంటాం. లేదంటే నిజానికి ప్రతి మాసం మాస శివరాత్రి ఏ విధంగానైతే వస్తోందో అమావాస్య ముందు రోజు, అంటే కృష్ణపక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి ఎలా జరుపుకుంటాము, కానీ ఆ మాఘమాసంలో వచ్చే శివరాత్రినే మహాశివరాత్రి పర్వదినంగా ఎంత వేడుకగా విశేషంగా మనం భావిస్తామో అదేవిధంగా ప్రతి మాసం సంక్రమణం అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తున్నప్పటికీ ముఖ్యంగా కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం విశేషమైనవి. ఈ రెండింట్లోనూ కూడా మకర సంక్రమణం ఇంకా విశేషమైనది. మేష సంక్రమణం వీటిల్లోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల్లోకి వాటిని విషమ సంక్రమణం అంటారండి. ఇక మరికొన్ని రాసుల్లోకి ప్రవేశించినప్పుడు అంటే కుంభం, తులా ఇలా వీటిలోకి ప్రవేశించినప్పుడు షడశీతి సంక్రమణం అంటారండి. మరికొన్ని విష్ణుపద సంక్రమణలు ఉన్నాయి. ఇవన్నీ పోగా రెండు సంక్రమణలు మిగులుతాయి, అది కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు సుమారుగా ఆషాఢమాసంలో ఇది జరుగుతుంది, దాన్ని కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడి నుంచి మనకి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది. అలా దక్షిణాయనం 6 మాసాలు సుమారుగా గడిచాక ఇప్పుడు ఈ మాసంలో వచ్చేది, అంటే సాధారణంగా సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి 14-15 తేదీల్లోనే వస్తుంది, దీన్ని మకరంలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం అంటాం.
సూర్యుడు ప్రతి నెల ఒక రాశిపైన ప్రవేశిస్తుంటాడు, 12 నెలలకు 12 రాశులపైన ప్రవేశిస్తుంటాడు. ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4. మొదటిది మకర సంక్రమణ, రెండవది కర్కాటక సంక్రమణ, మూడవది తులా సంస్కరణ, 4వది మేష సంకరణ. ఈ 4 యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ. ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
అయితే ఈ రెండిటికి భేదం ఏమిటి అంటే దక్షిణాయనంలో ప్రవేశించాక ఆషాఢం మొదలు మనకి అన్ని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఈ పర్వదినాలన్నీ కూడా ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం అన్ని గణేష్ చతుర్థి, నవరాత్రులు, దీపావళి, అమావాస్య, తర్వాత వచ్చే ఈ ధనుర్మాసం ఒక నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై, ఇవన్నీ కూడా ఉపాసనకు సంబంధించినది. మన పెద్దలు దక్షిణాయనాన్ని ఒక బ్రాహ్మీ ముహూర్త కాలంగా పరిగణించమన్నారు. అంటే ఏదైనా ఒక సాధకుడు సాధన చేసేటప్పుడు ఆ సాధనలో భాగంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం, ఆ సమయంలో జపధ్యానాదుల్ని ఆచరించడం, స్నానాధికాలు ముగించుకోవడం ఎంత ప్రాశస్త్యం ఉంటుందో అదేవిధంగా దక్షిణాయనంలో ఉపాసనాకాండ, వేదం కూడా మనకి ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని రెండు విధాలుగా విభాగం చేయబడింది. కాబట్టి ఉపాసనాకాండ అంటే కర్మకాండ, ఈ ఉపాసనంతా కూడా దక్షిణాయనంలో జరుగుతుంది. కావాలంటే మనం ఒకసారి అప్పుడొచ్చే పర్వదినాలు పరిశీలిస్తే నవరాత్రులకు విశేషమైన పూజలు చేసుకుంటాం, యమదంష్టల కాలం కూడాను అది. అంటే యముడు తన కోరల్ని బయటపెట్టి ఈ మృత్యువాత పడేలా చేస్తాడు ఎక్కువ జనాభాని, అందుకని వాటి బారి నుండి జగన్మాత మనల్ని రక్షించాలని చెప్పి ఆ దక్షిణాయనం అంతా కూడా మనం నవరాత్రుల రూపంలో, గణేష్ చతుర్థి రూపంలో, అప్పుడు ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలే ఒక అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే వర్ష ఋతువు ఆరంభం అవుతుంది, అప్పుడే వేడి తగ్గిపోయి తర్వాత మళ్లీ చలికాలం, ఇవన్నీ కూడా క్రిమికీటకాలు ఎక్కువగా వాతావరణంలో వృద్ధి పొందే కాలం కనుక ఆ సమయంలో మనం ఎంత పసుపుకి, పూజా ద్రవ్యాలకి, భగవద్ ఆరాధనకి దగ్గరగా ఉంటే మన మనసు, శరీరం రక్షింపబడతాం. కాబట్టి ఆ విధంగా దక్షిణాయనం అంతా కూడా ఉపాసనాకాండ, దైవారాధనలో గడపమని పెద్దలు నిర్ణయించారు. ఇది అయిపోయాక జనవరిలో మెల్లిగా సూర్యుడు తన గమనాన్ని మార్చుకుంటూ ఉత్తర దిక్కుగా తన ప్రయాణాన్ని సాగిస్తాడు. అలా ఉత్తర దిక్కుగా ప్రయాణాన్ని సాగిస్తున్నప్పుడు ఈ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంతకన్నా ముందు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం దాన్ని ధనుస్సు సంక్రమణం అని, అక్కడి నుంచి ధనుర్మాసము అని ప్రారంభిస్తాం. ఆ ధనుర్మాసం మొదలుకొని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఈ మాసం అంతా కూడా నెలపట్టారు అంటారు. ఇదంతా పండగ రోజులే. అందుకే సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు. కేవలం ఏదో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ నాలుగు రోజులు చేసుకుంటున్నారు కాబట్టి పెద్ద పండుగ అని అర్థం కాకుండా, ధను సంక్రమణం మొదలుకొని అంటే ధనురాశిలో సూర్యుడు ప్రవేశించింది మొదలుకొని మకర రాశిలో ప్రవేశించే వరకు జరుపుకునే పండగ నెలగంట పెడుతూ ఉంటారు. తెల్లవారుజామున లేచి తిరుప్పావై పారాయణలు, అటు ఎక్కువ వైష్ణవ సాంప్రదాయంలో ఈ గోదా కళ్యాణం, భోగినాడు గోదా రంగనాథుల కళ్యాణం చేస్తారు. ఇవన్నీ కూడా ఈ పెద్ద పండుగలో ఒక భాగం. అలా ధను సంక్రమణం నుంచి మకర సంక్రమణం జరిగాక ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం ప్రవేశిస్తాం. అందుకే మనకి భీష్ముడు ఎప్పుడో అంపశయ్య మీద పడిపోయినప్పటికీ కూడా ఉత్తరాయణం వచ్చేదాకా వేచి చూసి తనకి ఇచ్చామరణం అనే గొప్ప వరం, ఆ దేవవ్రతుడికి తండ్రి ఇచ్చామరణం అనే ఒక వరాన్ని ప్రదానం చేసి ఉండడం చేత తన మరణాన్ని తానే నిర్ణయించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేదాకా అలా ఉండి తర్వాత విష్ణు సహస్రనామంతో శ్రీకృష్ణ పరమాత్మని అర్చించి తన ప్రాణాల్ని, తన ఆత్మని అతనిలో లీనం చేశాడు. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలానికి ఇంతటి ప్రాశస్త్యం ఉంది. ఇప్పుడు మనం భోగి సంక్రాంతి అనుకున్నాం కదా, కొన్ని ఒక మంచి పాట విందామండి ఈ వేడుకకు సంబంధించి. ఉత్తరాయణం అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయండి. ఒకటి ఆయనము అంటే ప్రయాణము అని, ఉత్తర దిశగా ప్రయాణం. ఒకటి సూర్యుడు, ఇది భౌతికమైన అర్థం, మనందరికీ కనిపిస్తున్నది భౌగోళికంగా ఖగోళ శాస్త్రరీత్యా. సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని ఉత్తర దిశగా తన రథాన్ని, రథచక్రాల్ని కదిలిస్తాడు కాబట్టి ఉత్తరాయణము అంటే సూర్య సంబంధమైనది అని ఒక అర్థం. రెండోది స్వామి చెప్తారు, ఉత్తర దిశగా హిమాలయాలు ఉన్నాయి, హిమాచలాలు ఉన్నాయి కాబట్టి మన ప్రయాణం ఆ దిశగా ఉండాలి అంటారు. అంటే హిమాచలాల దిశగా ప్రయాణం అంటే మహాప్రస్థానం అలా నడిచి వెళ్ళిపోవాలని కాదు. అర్థం ఏంటంటే హిమాలయాలు ఎత్తైనవి, ఎంతో ఉన్నతమైనవి, చల్లనివి, తెల్లనివి కాబట్టి మన మనసులు కూడా ఆ దిశగా పరివర్తన చెందాలి. అవర్ హార్ట్ షుడ్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు హిమాలయాస్. మన మనసు కూడా ఆ రకంగా పరివర్తన చెందాలి, మన గమనం ఆ విధంగా ఉండాలి, అంటే ప్రేమ మార్గంలో మనం ప్రయాణించాలి అని స్వామి ఒక నవీనమైన అర్థాన్ని, సమన్వయాన్ని మనకి తెలియజేశారు. తర్వాత అది కూడా మనం విందాం స్వామి మాటల్లోని ఒక దివ్యోపన్యాసంలో సంక్రాంతి సందర్భంగా స్వామి ఏం చెప్పారో విందాం.
సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు. ఉత్తర దిశ అనగా ఏమిటి? మోక్షదాయకమైనటువంటి స్థానమనే ఉత్తర దిశ అంటారు. అనగా హిమ ప్లస్ చలం హిమాచలము, అనగా హిమ ప్లస్ అచలం హిమాచలం. ఏమిటి ఈ హిమాచలం? హిమమనగా పరిశుద్ధము, హిమమనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం, అచలమనగా సుస్థిరము. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది. ఏమిటి ఆ స్థానము? అది ఏ హృదయస్థానము. హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు. మనం ఎక్కడనో బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయాణములు చేయనక్కర్లేదు. అనగా ఈ ఉత్తరాయణ ప్రయాణం అనగా మన యొక్క బుద్ధిని అంతర్ముఖముగా మరల్చటమే, హృదయము దిశకు దీనిని పంపటమే. ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం. బాహ్యమైన, లౌకికమైన, ప్రాప్తమైన ఆనందములు అస్థిరములు. ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి. నిత్యము, సత్యము, నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై, అమరమై, అనంతమై ఉంటుంది. మోక్ష సాధనము అన్నారు. దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
ఇక మరొకటి, ఉత్తరాయణము అంటే, ఉత్తరము అంటే సమాధానము అని కదండి అర్థం. సమాధానం దిశగా మన ప్రయాణం అని కూడా మరొక అర్థం. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు దక్షిణాయనం అంతా ఉపాసనకు సంబంధించిన కాలమైతే, అంటే దైవ ఆరాధనలో కర్మకు సంబంధించిన కాలమైతే, ఇక ఆ చేసిన కర్మకి ఫలం ఏమిటి, కర్మకాండని మించినది ఏదైనా ఉందా, దీనికి అతీతమైనది ఏమైనా ఉందా, లేదా ఇదైనా గమ్యం, మన గమ్యం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎందుకంటే దక్షిణాయనంలో మనం చేసే ప్రతి దైవారాధన కూడా మనల్ని ఒక రకంగా ప్రశ్నకి పురుగొల్పుతూ ఉంటుంది. ప్రతిదాన్ని కూడా మనకు ఒక రకమైన సందేహాల్ని ఉత్పన్నం చేస్తూ ఉంటుంది ప్రతి చేసే. అందుకే జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని ఏదో గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఇది ఎందుకు చేస్తున్నాం, దీని పర్యవసానం ఏమిటి, దీనివల్ల మనలో వచ్చే మార్పు ఏమిటి, లేదా దీనివల్ల సమాజంలో వచ్చే మార్పు ఏమిటి, ఇలా కొన్ని ప్రశ్నలు మనలో మనకి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాన్ని వెతుక్కునేలా ప్రేరేపణ కలిగించేది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అండి. అందుకే ఆ కాలంలో ప్రవేశించినప్పుడు సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని సూర్యప్రకాశం, సూర్య తాపం ఎక్కువవుతుంది. అంటే సూర్యుడు ఇక్కడ జ్ఞాన భాస్కరుడు, అంటే జ్ఞానానికి సంకేతం సూర్యుడు. ఆ జ్ఞాన మార్గంలో మన ప్రయాణం కొనసాగే రోజులు కాబట్టి దీన్ని ఉత్తరాయణమని, ఉత్తరాయణం అని ఊరుకోకుండా ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అన్నారు. ఇక్కడ పుణ్యకర్మలకి పురిగొల్పే కాలము. పుణ్యకర్మలు అంటే ఏమిటంటే పాపం చెయ్యకపోవడమే పుణ్యం అని అనుకుంటే కాదు. స్వామి పదే పదే చెప్తూ ఉంటారు, అష్టాదశ పురాణాల్ని రచించిన వ్యాసుడు రెండే మాటలు చెప్పెట్ట, అష్టాదశ పురాణేషు వ్యాసేన వచనద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరిపీడనం. దీన్నే స్వామి క్లుప్తంగా మొత్తం అంతర్జాతీయ స్థాయిలో అందరికీ అర్థమయ్యే విధంగా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. అప్పటి ఆ పుణ్యాన్ని, పరోపకారమే పుణ్యము, ఆ పుణ్యానికి పురిగొల్పే కాలం, మనకి అనేక రకాలైన ప్రశ్నలకి జవాబులు దొరికేలా మన మనసుల్ని ప్రేరేపించి మనల్ని జ్ఞానగాములుగా చేసే కాలం కాబట్టి ఉత్తర ఆయనము. అయితే ఉత్తరాయణంలో మరి మకర సంక్రాంతికి ఈ రెండిటికి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఒక రకంగా మనం ఆలోచిస్తే ఈ మకరము అనేది అంటే మొసలి, ఈ మొసలి అనేది సంసారానికి చిహ్నము అని అనుకోవచ్చండి. ఉదాహరణకి ఆదిశంకరుల జీవిత సంగ్రహాన్ని గనక మనం పరిశీలిస్తే, ఆయన ఒకానొక సందర్భంలో పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా తల్లి గట్టున నించుని ఉంది. అప్పటికే ఆయన తాను సన్యాసాన్ని స్వీకరిస్తానని, వివాహం చేసుకోదలుచుకోలేదని తల్లికి ప్రకటించి ఉన్నాడు. కాని తల్లి అందుకు అంగీకరించలేదు. ఆ సమయంలో పూర్ణానదిలో స్నానం చేస్తున్న శంకరులని ఒక ముసలి గట్టిగా పట్టుకుంది. ఆ ముసలి పట్టుకున్నప్పుడు, అమ్మా, నువ్వు నేను సన్యసించడానికి అనుమతి ఇచ్చినట్లయితే ఈ మొసలి నన్ను విడనాడుతుంది, నన్ను వదిలేస్తుంది అని ఆయన తల్లిని ప్రాధేయపడ్డం, ఆ తల్లి అలాగేనాయనా నువ్వు ప్రాణాలతో అంటూ ఉంటే చాలు, సన్యాసం స్వీకరిస్తే స్వీకరించు అని తన అనుమతిని ప్రకటించడంతో ఆ మొసలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక సంసారానికి ప్రతీకగా ఈ మొసలిని మనం భావిస్తే, మకరం పట్టుకోవడం అంటే మనందరం కూడా మకర గ్రస్తులమే. అంటే చంద్రుడు ఎలాగైతే రాహుగ్రస్తం కేతుగ్రస్తమై విడుబడుతూ ఉంటాడో, మనందరం కూడా ఈ సంసారము అనే మకరిగ్రస్తులమే. సంసారంలో పడ్డట్టు ఏదో ఒక సమయంలో, అట్ ఎనీ వన్ పాయింట్ ఆఫ్ టైం, మనందరికీ కూడా ఒక రకమైన విరక్తి లేదా నిర్వ్యామోహం లేదా ఒక నిర్వికారమైన ఒకనొక పరిస్థితి అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం సమాధానం కోసం చూస్తాం. ఎక్కడికి చూస్తాం? సాధారణంగా బయట వెతుకుతూ ఉంటాం మనకొచ్చే ప్రతి సమస్యకి, ప్రతి ప్రశ్నకి సమాధానం. అందుకే దొరకడంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో దొరకడం అసంభవం కూడా. కానీ ఎక్కడ వెతుక్కోవాలి అంటే లోపల వెతుక్కోవాలి. ప్రతి ప్రశ్నకి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా విచారణ సమయంలో, ఆత్మవిచారణ సమయంలో, ఆ ఆధ్యాత్మిక ఆయనంలో ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యకి కూడా సీ ఆల్వేస్ ఇన్సైడ్, సాయి, లోపలికి చూసుకున్నప్పుడు సమాధానం దొరుకుతుంది. అంచేత మకరము అంటే సంసారానికి ప్రతీక. అదేవిధంగా మనకి గజేంద్ర మోక్షంలో కూడా ఆ ఏనుగుని ముసలి పట్టుకున్న వెంటనే కొన్ని వేల సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పోరాడి 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 ఇంకా అప్పుడు తన బలం చాలడం లేదు అని ప్రకటిస్తూ, లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్య ప్రాణంబుల్ ఠావుల్ తప్పి మూర్ఛవచ్చే తనువుండస్య శ్రమంబయ్యడిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ గజేంద్రుడు మొరపెట్టుకున్న వెంటనే, అలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంభులో ఎక్కడో అమ్మవారితో సరస సల్లాపాలాడుతున్న ఆ విష్ణువు ఆవిడ పట్టుకుని సరదాగా పట్టుకున్న ఆ చేలాంచలమైన వీడకుండా పరుగు పరుగున వచ్చి ఆ గజేంద్రుణ్ణి ఆ మొసలి బారి నుండి రక్షించాడు. అంటే మనందరం కూడా ఆ గజేంద్రుడికి ప్రతీకలమే. ఈ మొసలి అనేది ఈ భవ సాగరంలో ఉన్న ఒకనొక, సంసారంలో ఉన్న ఒకనొక క్లిష్ట పరిస్థితులు. ఆ పరిస్థితులు మనం పట్టుకున్నప్పుడు, ఒకటి అటు ఆదిశంకరుల్లా జ్ఞాన మార్గాన్నైనా పట్టుకోవాలి, లేదా ఇటు గజేంద్రుడిలా ఎలుగెత్తి ఆర్తులమై ఆర్తనాదంతో ఆ భగవంతుణ్ణైనా పిలవాలి. భక్తి మార్గంలోనైనా ప్రయాణించాలి, లేదు అంటే కర్మ మార్గంలోనైనా ప్రయాణించాలి. అంచేత మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు అంటే మనందరినీ కూడా ఒక రకమైన హెచ్చరిక చేస్తున్నట్లుగా, జాగరూకులమై ఉండి ఈ మకరి బారిలో పడకుండా మన ప్రయాణం ఆ దిశగా సాగాలి అని ఒక హెచ్చరికే ఈ మకర సంక్రమణము, సూర్యుడు ప్రవేశించడము. దానితో మనందరం కూడా వేడిమి ఎక్కువవుతోంది అంటే సూర్య తేజస్సు పెరుగుతోంది అని బయటికి కనిపించే విధంగా అంటే ఆబాల గోపాలము పండిత పామరులు కూడా ఆనందించే ఒక విశేషమైన పండుగ జరుపుకుంటున్నాం. కానీ తరచి చూస్తే దీనిలో భాగం లో భావం ఇదన్నమాట.
భాగ్యమిచ్చు స్వామికి పత్తి సాయికి, భోగి పండ్లు పోయరే సత్య సాయికి, భాగ్యమిచ్చు స్వామికి పత్తి సాయికి, సౌభాగ్యమిచ్చు స్వామికి పత్తి సాయికి. విఘ్నేశ్వరుడే వచ్చి విఘ్నాలు తొలగింప, షణ్ముఖుడే దిగి వచ్చి శాస్త్రాలు వల్లింప, విఘ్నేశ్వరుడే వచ్చి విఘ్నాలు తొలగింప, షణ్ముఖుడే దిగి వచ్చి శాస్త్రాలు వల్లింప, రామచంద్రుడే వచ్చి రక్ష చేయగా, శ్రీకృష్ణుడు అడుగు పెట్టి సిరులు కురియగా, రామచంద్రుడే వచ్చి రక్ష చేయగా, శ్రీకృష్ణుడు అడుగు పెట్టి సిరులు కురియగా, శ్రీ వెంకటేశ్వరుడు వైభవము చూడగా, శ్రీ వెంకటేశ్వరుడు వైభవము చూడగా, భాగ్యమిచ్చు స్వామికి పత్తి సాయికి, సౌభాగ్యమిచ్చు స్వామికి పత్తి సాయికి, భోగి పండ్లు పోయరే సత్య సాయికి, భాగ్యమిచ్చు స్వామికి పత్తి సాయికి, సౌభాగ్యమిచ్చు స్వామికి పత్తి సాయికి, భోగి పండ్లు పోయరే సత్య సాయికి, భాగ్యమిచ్చు స్వామికి పత్తి సాయికి, సౌభాగ్యమిచ్చు స్వామికి పత్తి సాయికి, సౌభాగ్యమిచ్చు స్వామికి పత్తి సాయికి.
సరే అదండి, చిన్నపిల్లలకు సంబంధించి ఈ భోగి పళ్ల ప్రస్తావన ఒకటి ఉంది కదా మనకి పెద్ద పండుగలో, దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం. పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారండి సంక్రాంతి సందర్భంగా అని చాలా మంది అడుగుతుంటే నాకు కూడా ఎంతో ఆసక్తి కలిగి ఒకసారి దీని మీద చిన్న పరిశోధన చేసి పెద్దవాళ్లు రాసిన విశేషాలు తెలుసుకుంటే నాకు తెలిసిన ఆ నాలుగు గొప్ప విషయాల్ని మా శ్రోతలకు అందించడానికి ఒక చిరు ప్రయత్నం. ఎప్పుడైనా ఈ భోగి పళ్ళు అంటే మనం ఎలా పోస్తామండి, రేగు పళ్లతో పోస్తాం. అంటే ఈ మాసంలో రేగు పళ్ళు తినడం, రేగు పళ్ళ స్పర్శ మనకి శరీరానికి తగలడం, అంటే మనకి పిల్లలకి కూడా, ఎందుకంటే పిల్లలకి పోయడం అంటే ముందు పెద్దవాళ్ళ చేత్తో తీసుకుంటారు, కొన్నప్పుడు పెద్దవాళ్ళు వాటిని పట్టుకుంటారు, కాబట్టి అటు పిల్లలకి ఇటు పెద్దలకి కూడా రేగు ఆకులు రేగు పళ్ళు వీటి స్పర్శ తగలాలి. ఎందుకు అంటే రేగి పళ్ళలో ఉండే ఒక రకమైన పోషకం ఈ సమయంలో, ఎందుకంటే ఇది ఒక విశేషమైన సంధికాలం, అటు వింటర్ వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే ఈ శీతకాలం వెళ్ళిపోతూ మెల్లిగా వేడిమి ప్రవేశిస్తూ ఉంటుంది, కాబట్టి శరీరం ఒక్కసారిగా ఒక రకమైన మార్పుకి లోనవుతుంది. మార్పుకు లోనైనప్పుడు బయట కనిపించే చర్మంలో వచ్చే మార్పులు కాకుండా లోపల ఆంతరంగికంగా కూడా మనకి రకరకాల అవయవాల మీద ఎన్నో వివిధ మార్పులు వస్తాయి. ఆ మార్పులన్నిటినీ కూడా శరీరం స్వీకరించి ఏ రకంగానూ కూడా డిస్టర్బ్ అవ్వకుండా, అంటే ప్రతి కణం కూడా, ఈచ్ సెల్ ఆఫ్ ద బాడీ డిస్టర్బ్ అవ్వకుండా తన పని తాను ఎప్పట్లా సక్రమంగా చేసుకుంటూ వెళ్ళడానికి ఈ రేగి పండులో ఉండే ఒకనకమైన రసాయనం, ఆ న్యూట్రిషన్ అనేది చాలా అవసరం. అందుకని దీని ఆరంభం రోజే, అంటే ఇంకా మన్నాటి నుండి ఉత్తరాయణం కాబట్టి, అంటే పేరుకి మన్నాటి నుంచి ఉత్తరాయణం సూర్యుడు ఎక్కువగా అవుతుంది అనగానే ఏదో మనం ఇలాగ డిమ్మర్ సెట్ చేసినట్టుగా ఒక్కసారి పెరిగిపోడు కదండి, కాస్త ముందు 4-5 రోజుల నుండే సూర్య ప్రతాపం ఎక్కువ అవడం, వాతావరణంలో వేడిమి పెరగడం, శరీరం ఎక్కువ నీటిని కోరుకుంటూ ఉండడం, అంటే ఈ దప్పిక ఎక్కువైపోవడం, ఇలాంటివన్నీ మనకి కొన్ని రకాల ఈ సింప్టమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. చేత భోగినాడు ఈ రేగు పండు, దీన్నే సంస్కృతంలో అర్కఫలము అంటారు. అర్కుడు అంటే మళ్ళీ సూర్యుడు. దీనికి ఎందుకు అర్కఫలం అని పేరు వచ్చిందంటే, రేగు పండును ఒకసారి మనం పరిశీలిస్తే దాని రంగు సూర్యబింబం రంగులా ఉంటుంది. సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించేటప్పుడు కూడా ఎర్రని కాంతులతో వెలిగిపోతూ ఉంటాడు. ఆ అరుణారుణ కాంతులతో వెలిగిపోయే సూర్యుడికి ప్రతీకే ఈ రేగు పండు. ఆ రేగు పండు అంటే గుండ్రంగా దాని ఆకారం కూడా అలాగే ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు గుండ్రటి ఆకారం కాకుండా చిన్నగా ఒక రకమైన ఎలిప్టికల్ షేప్ లో ఉంటాడు. అలాగే ఈ రేగు పండు కూడా రంగులోని ఆకారంలోని కూడా సూర్యుడికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ అర్కఫలాన్ని తీసుకుని ఆ రోజు చెప్పవలసిన శ్లోకం చెప్పి ఆ పిల్లలకి 3 సార్లు తలమీంచి గనక పోసినట్లయితే ఆ సూర్యుడి తాలూకా అనుగ్రహం, ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్యుడి అనుగ్రహం ఉండాలి. అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాగులేకపోతే ఆదిత్య హృదయం పఠించండి అంటూ ఉంటారు, లేదా సూర్య కవచం చదవమంటారు, సూర్య స్తోత్రాన్ని చదవమంటారు, ఇలాగా సూర్య సంబంధమైన అర్చనలు చేయమంటారు. ఎందుకంటే సూర్యుడి వల్లే మనకి సకల పాడి పంట శారీరక మానసిక ఆరోగ్యాలు, అంటే మనసుకి చంద్రుడు అధిష్టాన దేవత అయినప్పటికీ కూడా శరీరం బాగుంటే మనసు కూడా సక్రమంగా పనిచేస్తుంది, అదేవిధంగా మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యపరంగా ఉంటుంది, రెండూ పరస్పరం ఆధారభూతమైనవి. కాబట్టి ఈ సూర్యుడు ఆరోగ్యానికి ప్రతీక కాబట్టి ముఖ్యంగా పిల్లలు ఆ సీజన్ లో వచ్చే మార్పులకి తట్టుకోవాలని చెప్పి ఈ అర్కఫలాల్ని వాళ్ల మించి మనం పోస్తామన్నమాట. అందుకు భోగి పళ్ళు నాడు ముఖ్యంగా 5-6 ఏళ్ల వయసు వరకు పిల్లల్ని పోసే సాంప్రదాయం మనం దక్షిణ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో ఉంది, ముఖ్యంగా ఆంధ్ర అటువైపు. అలా ఈ భోగి పళ్ళు నాడు పిల్లలకి చక్కగా తలంటి కొత్త బట్టలు వేసి రేగు పళ్ళు పోయడం అనేది మనకి సాంప్రదాయంగా వస్తుంది.
బసవన్నా మోసిన వాడవు, పొలమున హలమును లాగిన వాడవు, శివుని మూపుపై మోసిన వాడవు, పొలమున హలమును లాగిన వాడవు, బంగారం పండించేవాడు, సింగారం ఒలికించిన వాడవు, డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న. సాయి ప్రభువుకు దండం పెట్టు, సత్య సాయికి ఆటలు చూపు, పైడి కొమ్ములు వెండి గిట్టలు ప్రభువులు నీకు ఇస్తారంట, బంగారం సింగారం వద్దు, ఆశీస్సులు పదివేలని చెప్పర, డూడు డూడు బసవన్న, 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 డూడు డూడు బసవన్న,
ఇక సంక్రాంతి అనగానే మనకి ముగ్గులు గుర్తుకొస్తాయండి. అసలు కాసేపు మనందరం కూడా ఒక వ్యోమ నౌకలో ప్రయాణిస్తున్నాం అనుకుందాం, మనందరం వ్యోమగామనం అనుకుందాం. ఒక స్పేస్ షిప్లోంచి భూమిని చూడండి ఎలా ఉంటుంది. భూమంతా ఒక పెద్ద వాకిలి అనుకుంటే ఈ ఖండాల విభజన ఉంటుంది చూడండి, ఆ ఖండాల విభజన అంతా కూడా ఒక ముగ్గులా ఉంటుంది. అక్కడక్కడ అప్పుడే కళ్లాపి జల్లితే వాకిలు ఎలా ఉంటుంది, అక్కడ అక్కడ గుంటల్లోని వాటి మీద నీరు నిలిచిపోయి ఉంటుంది. మనకుండే ఈ సముద్రాలు మహాసముద్రాలన్నీ కూడా అలా అప్పుడే కళ్లాపి జల్లిన వాకిలి మీద ఏ విధంగానైతే నీరు నిలిచిపోతే ఉంటుందో అలా ఆ సముద్రాల్లో ఉన్న నీరు అక్కడ అక్కడ కనిపించి ఈ ఖండాల తాలూకా రేఖలన్నీ ఒక ముగ్గు, ఏదో ఒక మెలికల ముగ్గు తీర్చిదిద్దేరా ఎవరైనా ఆ సృష్టికర్త ఈ భూమినే వాకిలిగా చేసుకుని ఈ రంగవల్లులు అద్దేడా అన్నట్టుగా ఎంత అందంగా ఉంటుందండి. అదేవిధంగా బహుశా దానికి ప్రేరణగానేమో మనం కూడా ప్రతి మాసంలోని పెట్టాలి, ముఖ్యంగా ఈ మాసంలో వరిపిండితో నెలపట్టారు అంటారు కాబట్టి నెలగంట పెట్టి ముగ్గులు తీర్చిదిద్దుతారు. కనుమనాడు రథం ముగ్గు, ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకమైన రంగవల్లలు తీర్చిదిద్దుతూ ఉంటారు. ఎందుకు తీర్చిదిద్దాలి అంటే, ఒకటి వాకిలి అందంగా ఉండడం, రెండోది ముఖ్యంగా స్త్రీలు అంటే అప్పటి కాలం స్త్రీలలో ఉన్న సృజనాత్మక శక్తి, ఆ ప్రతిభ ప్రావీణ్యం అంతా కూడా ఆ ముగ్గు పిండిని వాళ్ళు ఎంత నాజూకుగా ఎంత చాకచక్యంగా పట్టుకుని సన్నగా గీతలు రేఖలు వచ్చేలా తీర్చిదిద్దుతున్నారు, మెలికలు ఎంత సునాయాసంగా తిప్పుతున్నారు, ఆ చుక్కలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా ఒకే పరిమాణంలో ఎలాగ వాటిని వేసుకొస్తున్నారు, ఇవన్నిటినీ గనక మనం పరిశీలిస్తే ఆ స్త్రీ తాలూకా వ్యక్తిత్వం, ఆవిడ స్వభావం, ఆవిడ ప్రవర్తన, తీరు, తెన్ను అన్ని చెప్పేయచ్చు అంటారు పరిశోధకులు. కనుక ఎంతో అందంగా ఆ రంగవల్లికలు తీర్చిదిద్ది, ముఖ్యంగా బియ్యపిండితో ఎందుకన్నాము అంటే, ఈ బియ్యపిండితో చేసినప్పుడు ఈ నేల మీద సంచరించే క్రిమి కీటకాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, చీమలు ఇంకా చిన్న పురుగులు ఇవన్నీ కూడా వాటిని తీసుకుంటాయి, ఆ రేణువులను తీసుకుంటాయి. తద్వారా మనం చేసి చెయ్యకనే ప్రత్యేకంగా చెయ్యక్కర్లేకుండానే భూతయజ్ఞం అనేది నిర్వహించేస్తున్నాం. అంటే మనిషి చేయవలసిన పంచమహాయజ్ఞాల్లో భూతయజ్ఞం కూడా ఒకటి కనుక ఆ భూతయజ్ఞం అక్కడ జరిగిపోతోంది. మరొక రెండో విధంగా వాకిలి ఎంతో అందంగా రంగవల్లికలతో తీర్చిదిద్దబడుతోంది. మూడోది స్త్రీలు తమలో ఉన్న ప్రతిభని వెలికి తీసుకుంటున్నారు. నాలుగోది సాంఘిక పరంగా తెల్లవారుజామున లేచి, ఇంకో విషయం అండి ఇది, ఎంతో మంది శాస్త్రవేత్తలు వైద్యులు పరిశోధన చేసి చెప్పిన అంశమేమిటంటే, ఆడవాళ్లు ఆ తెల్లవారుజామున లేచి చక్కగా వంగి ముగ్గులు వేయడం వల్ల వాళ్లకి ఎన్నో గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నాయట. ఈ కాలంలో చాలా మందికి ఈ నడుం నొప్పి రావడం లేదా ఈ గర్భకోశ సంబంధమైన వ్యాధులు రావడం లేదా శిశువులు సంతానం కలగకపోవడం ఇవన్నీ ఈ కాలంలో ఆధునిక మహిళలకు వస్తున్న వ్యాధులు కాబట్టి, పూర్వం వాళ్లతో పరిశీలిస్తే వాళ్లు ఎందుకు వీటి వాటన్నిటి నుండి బారిన పడకుండా దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉన్నారంటే, ఒక భంగిమలో ఉండి వాళ్లు ఆ ముగ్గుల్ని తీర్చిదిద్దడం, ఇంట్లో పనులని నడుపుకొని రావడం, వీటి వల్ల ఎంతో ఆరోగ్యాన్ని వాళ్లు పెంపొందించుకునేవారు. కనుక ఇన్ని ఉపయోగాలున్నాయి ఈ ముగ్గులు. ముఖ్యంగా సంక్రాంతి రోజున అంటే పండగ అనగానే అందరికీ కూడా వాకిళ్లందరూ కలకళ్లాడుతూ గోమయంతో అలికి, గోమయంతో అలకడం వల్ల కూడా విషపురుగులేవి కూడా ఇంటి ఆవరణ దాటి ఇంటి లోపలికి, అంటే గృహం లోపలికి సంచరించకుండా, ప్రవేశించకుండా ఉంటాయి. కాబట్టి ఈ గోమయంతో వాకిలంతా అలకడం, ఈ పిండితో ముగ్గుల్ని వెయ్యడం, అందంగా తీర్చిదిద్దడం అనేది మనకి వస్తున్న ఒక చక్కటి సాంప్రదాయం. అందుకు సంక్రాంతి ముగ్గులకి అంత ప్రాశస్త్యం ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ గంగిరెద్దులు, తర్వాత డూడు బసవన్నంటాం, హరిదాసులంటాం, తర్వాత జంగమదేవరంటాం, ఇలా రకరకాలుగా ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి, ముఖ్యంగా కనుమ అనేది ఆ వ్యవసాయంలో మనకి మనతో పాటుగా కష్టపడి, మనకి ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా, మన జాతి కాకపోయినా తమ వంతు తోడ్పాటును అందించి మనం ఈనాడు నాలుగు మెతుకులు మన నోట్లోకి వెళ్తున్నాయి అంటే వాటి చలవే అన్న ఒక కృతజ్ఞతా సూచకంగా పశువుల్ని కడిగి వాటికి పూజ చేసి వాటిని ఎంతో ప్రేమించి. ఈ మధ్య నుండి వాట్సాప్ లో ఎవరో ఒక చక్కటి ఫోటో పెట్టారు, మనం మన ఫ్యామిలీ మెంబర్స్ తో, కుటుంబ సభ్యులతో ఎలా అయితే ఫోటోలు తీయించుకుంటామో ఆ కాలంలో వాటితో వాళ్ల ఇళ్లలో మసిలినట్టుగా, వాళ్ల పశువుల కొట్టంలో ఉన్న పశువులతో చక్కగా వాటిని నిల్చోబెట్టి వాటి పక్కనే వాళ్లు కూడా నిలబడి తీసుకున్న ఫోటో ఒకటి ఎవరో పంపించారు, చాలా పాతకాలపు ఫోటో. ఎంత ఆనందం కలిగిందో ఆ ఫోటో చూస్తే. అంటే వాటిని కూడా, అంటే కొన్ని ఇప్పటికి కూడా మన రాయలసీమ సాంప్రదాయంలో గొడ్లని కూడా కుటుంబ సభ్యులుగానే భావిస్తూ ఉంటారు, ఇంట్లోనే తిరిగే ఏర్పాటు ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా కనుమనాడు ఈ సంక్రాంతి అనేది వ్యవసాయ సంబంధ పండుగ కూడా కాబట్టి ఆ వ్యవసాయానికి పనికొచ్చిన ఈ గొడ్లని ఆనాడు పూర్తిగా విశ్రాంతి ఇచ్చి ఎప్పట్లాగే వాటిని ప్రేమిస్తూ వాటికి ఒక కృతజ్ఞతను తెలియజేసుకునే పండుగ కనుమ. ఇలా ఎన్నో చక్కటి వైజ్ఞానిక, సాంఘిక, ఆధ్యాత్మిక విశేషాలతో కూడి ఉన్న పండుగ కాబట్టి ఇది నిజంగా రోజుల పరంగా కాకపోయినా చాలా పెద్ద పండుగ అండి. ఇప్పుడు వీటి గురించి స్వామి ఏం చెప్పారో ఒక దివ్యోపన్యాసంలో విందాం. జై సాయిరాం.
ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. అది సంక్రమణకు సరైనటువంటి అర్థం. మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం? ఈ సంక్రాంతి లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు, తదుపరి అదే చేదుగా మారిపోతుంది. అరసలతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము, పాయసము పరమాన్నాలతో కలిగేటువంటిది కాదు పర్వదినములు, పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థము. ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది. అది కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క తరుణమే సంక్రమణం. కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణమవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి. ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం. ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవణించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు. ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం. కనుక సంక్రమణమనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు. ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని, కాంతిని ప్రబోధిస్తుంది, అందిస్తుంది. దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది. ఈ సంక్రాంతి జనవరి 13-14 తేదీల యందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతిని కూడాను, విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది. ఈ నెలలో రైతుకు కాని మరెవరికి కాని భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు. ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. నిజముగా కర్షకులకు ఈ యొక్క దిన నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు. సకల సంపదలను కూడాను వారు గృహంలో చేర్చుకుంటారు. ఇందులో నవధాన్యములు కూడాను పండించి తమ గృహమును నిండించుకుంటారు. ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు. కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందించారు కదూ. ఇంతటితో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్ది క్షణాల్లో మీరు సాయికుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి. జై సాయిరాం.